நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். கோவிந்தா. ஒகநாடு ஸ்ரீகிருஷ்ண பரமாத்முடு நிண்டு கொலுவுல கூர்ச்சுனாடு. ஆ சமயంలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. కృష్ణుడి మెడలో దండ వేశాడు. పాదాలకు నమస్కరించగానే కృష్ణుడు ఆయన్ని లేపి ఆయన పాదాలు కడిగి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా ఎక్కడి నుంచి వచ్చావు, నీ కోరిక ఏమిటన్నాడు. నేను జరాసంధుడి చెరసాల దగ్గర నుంచి వచ్చానన్నాడు ఆయన. నీకు తెలియని దేవుంది, జరాసంధుడు అత్యంత క్రూరుడు. 16,000 మంది రాజకుమారకుల్ని చెరసాల్లో పెట్టాడు. వాడి దగ్గర ఒక భైరవేశ్వరాలయం ఉంది, మహాభైరవ లింగం ఉన్నది. ఆ లింగానికి రోజు ఈ రాజకుమారుల రక్తంతో అభిషేకం చేస్తున్నాడు. ఇప్పటికే 100 మంది రాజకుమారులు చచ్చిపోయారు, మిగతా వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు. 16,000 మందిలో 100 మంది వెళ్ళిపోయారట. ఒకరోజు ఒకటి తల నరుగుతాడు, ఆ రక్తం పట్టుకొచ్చి శివుడి మీద పోసి అభిషేకం చేస్తాడు. ఒకరోజు తల నరిగి చంపట్ట, గొంతుకు దగ్గర కోసి ఒక కత్తితోటి, కొంచెం ఆలోచించండి, కంఠం దగ్గర కత్తితో ఇలా కోస్తాడు. ఆ నెత్తురు ఒక గిన్నెలో పడతాడు, దీంతో అభిషేకం చేస్తాడు. పూర్తిగా చంపచ్చు కదా, గొంతుకు దగ్గరకు వస్తే వాడు ఏమవుతుంది, రక్తం కారీ కారీ గెలగల కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతాడు అనమాట. అలా కొందరిని చేతులు నరికి, కొందరిని మూతి నరికి, అక్కడి నుంచి రక్తం తీసి ఆ రక్తంతో శివాభిషేకం చేసేవాట. భైరవ అభిషేకం పైగా జరిగి పేరు. మహాభారతం సభాపర్వంలో ఉంటుంది బాబోయ్, భయం వేస్తుంది అనమాట మనకి. మరికొంతమందికి గుండె దగ్గరకు వస్తాట, పూర్తిగా గుండె కైలోకి కత్తి జొనపకుండా గుండె పక్కన అలా కత్తితో గాయం చేసి ఆ రక్తం తీసేవాట. క్రమంగా అందులోకి బయట గాలి వెళ్ళిపోయి సెప్టిక్కే చచ్చిపోవాలన్నమాట వాడు. ఇలా క్రూరంగా చంపుతున్నాడు రాజుల్ని. అందుకని తక్కిన రాజులంతా కలిసి ఒకరోజు నన్ను పిలిచారు. నేను జరాసంధుడి దగ్గర అర్చకుడిగా పనిచేస్తూ ఉంటాను, బ్రాహ్మణుడి కనుక వాళ్ళంతా, నేను చెరసాల దగ్గరికి వెళ్ళి అధికారం ఉన్నవాడిని కనుక అక్కడే అభిషేకం జరుగుతుంది కనుక జరాసంధుడు లేనప్పుడు ఇలా దగ్గరికి పిలిచారట రాజకుమారులు. పిలిచి, మహాత్మా నువ్వు బ్రాహ్మణుడివి, జాలి కలిగిన వాడివి, నీ కళ్ళ ముందు ఇలా హత్యలు జరుగుతున్నాయి, భైరవాభిషేకం జరుగుతోంది, అందువల్ల నువ్వు కూడా రక్షించకపోతే ఎలాగా అనగా నన్ను ఏం చేయమంటారు అన్నాడు ఈయన. ఈ జరాసంధుడికి తెలియకుండా ఏ నీ కొడుకునో మరొకడో ఇంకొకటి ఇక్కడికి పూజకు పెట్టి నువ్వు ద్వారకా నగరానికి వెళ్ళు, అవ్యాజ కరుణామూర్తి వాసుదేవుడు ఆయన ఇక్కడికి వచ్చాడంటే మాకు ఈ గండం తొలగిపోతుంది, నరకాసురుణ్ణి చంపి 16,000 మంది రాజకన్యల్ని రక్షించిన ఆయన ఈ 16,000 మంది రాజకుమారుల్ని రక్షించగలడు అనగా, వారి మాటలు విని వారికి ప్రతినిధిగా దూతగా ఇక్కడికి వచ్చాను, కృష్ణ ఎలా రక్షిస్తావో, ఇప్పటికే రోజుకొకడు వెళ్ళిపోతున్నాడు, మిగిలిన వాళ్ళైనా రక్షించు అన్నట్టు పాప బ్రాహ్మణుడు. నేను ఇదే ఆలోచిస్తున్నాను అని వెంటనే కృష్ణుడు హుటాహుటిన బయలుదేరాడు. ఇంద్రప్రస్థ నగరానికి వెళ్ళాడు, ధర్మరాజు గారి సేవలు అందుకున్నాడు. ధర్మరాజా, నీవు రాజసూయాగం చేయాల్సిందే, నీ తమ్ముళ్ళు అందరినీ జయించాలి, అందరినీ జయించే ముందు నువ్వు ఒక పని చెయ్యాలి, జరాసంధుడిని చంపితే ఇక మిగతా వాళ్ళని జయించడం చాలా తేలిక, ఆ జరాసంధుడి వధకి ఈ భీముడు ఒక్కడే పనికొస్తాడు. జరాసంధుడు తనంత తాను యుద్ధానికి వస్తే తప్ప వాడితో ఎవరు యుద్ధం చేయలేరు, ఎందుకంటే వాడి కోట లోపలికి మానవ మాత్రుడు వెళ్లకుండా వాడు కట్టుదిట్టం చేసేటండు. అవి వాడి కోట లోపలికి వెళ్ళాలంటే కాలభైరువుడు అక్కడ కాపలా కాస్తాడు. ఆ కోట మీద గోడ మీద పెద్ద పెద్ద భేరీలు రెండు ఉంటాయి. ఈ రెండు భేరీలు ఎవడన్నా అక్కడికి వస్తే చాలు ఢామ్ ఢామ్ అని శబ్దం చేసి అరుస్తాయి, ఎలర్ట్ చేస్తాయి, సీసీ కెమెరాల కంటే డేంజర్ అవి. ఆ మధ్యలో ఉన్నంత వరకు, భేరీలు ఉన్నంత వరకు కోటలోకి ఎవరు ప్రవేశించలేరు, కొత్తవాడు వస్తే అవి మోగుతాయి. వాటిని తుక్కు చేసి వాడికి తెలియకుండా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళితే వాడితో యుద్ధం చేయొచ్చు. ఆ యుద్ధం భీముడు చేస్తేనే బాగుంటుంది, భీముడి చేతిలోనే మల్ల యుద్ధంలో వాడు మరణిస్తాడు. అలా కాకపోతే మనం కోట చుట్టుముట్టినా వాడు కోట దాటి బయటికి రాకపోతే ఈ జీవితంలో వాడితో యుద్ధం చేయలేము మనం. వాడు మల్ల యుద్ధంలో తప్ప ఆయుధం వల్ల చావడు, అది తెలుసు నాకు అనగానే నువ్వు ఎలా చెబితే అలా చేస్తానన్నాడు ధర్మరాజు. భీముణ్ణి అర్జునుణ్ణి నాతో పంపు అని వాళ్ళని వెంట పెట్టుకుని ముగ్గురు బ్రాహ్మణ వేషం వేసుకుని నగరం దగ్గరకు వచ్చారు. బ్రాహ్మణ వేషం ధరించినటువంటి వాళ్ళని లోపలికి పంపించమన్నట్టు ఆయన కోట లోపలికి. బ్రాహ్మణుడు ఎవడొచ్చినా సరే వాడికి మాత్రం లోపలికి అర్హత ఉన్నది, ఇంత దుర్మార్గుడికి విప్రభక్తి ఉంది, అందుకే ఇంతకాలం బతికాడు వాడు. వీళ్ళు లోపలికి వచ్చారు. రాత్రివేళ వాడున్నటువంటి ప్రాకారంలోకి వెళ్ళాలంటే ఆ పైన రెండు భేరీలు ఉన్నాయి, అందుకని భేరీ ఎదురుగుండా వచ్చినవాడిని గుర్తిస్తుంది, వెనక నుంచి వచ్చినవాడిని గుర్తించలేదు. మనం లోపలికి ఎలాగ వచ్చాం కదా, వెనక నుంచి కోట మీదకు దూరి పొట్టతోటి ఆ భేరీని ఒక్క నొక్కు నొక్కు అది పగిలిపోతుంది అన్నాడు కృష్ణుడు. వెంటనే ఈయన వెనక నుంచి ఆ భేరీ దగ్గరికి దూకి దాన్ని పొట్టతో ఇలా కొట్టి ముక్కలు చేశాడు. అలా రెండు భేరీల్ని ముక్కలు చేశాడు. ఇప్పుడు డామ్మని మోగి కొత్తవాడు లోపలికి కోటలోకి ప్రవేశించాడు అని హెచ్చరించే భేరీలు పగిలిపోయి, తదనంతరం వీళ్ళిద్దరూ ఆ కృష్ణుడితో కలిసి, అంటే అర్జునుడు భీముడు కృష్ణుడితో నగరంలో తిరిగారట. జరాసంధుడి శక్తిలో ఒక శక్తి భేరి, అది పోయింది. ఇంకొక శక్తి ఉంది టెండోయి, వాడి నగరంలో పువ్వులు అమ్ముతారు అక్కడ. ఈ పువ్వులు బలాత్కారంగా ఎవరైనా షాపుల్లోంచి అపహరిస్తే ఆ క్షణం నుంచి వాడికి మృత్యువు దగ్గరకు వస్తుంది అని జరాసంధుడికి ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకని ఏం చేశారు, ఇటు భీముడు అర్జునుడు వీళ్ళని వెంట పెట్టుకున్న కృష్ణుడు పూల దుకాణం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా బలాత్కారంగా వాళ్ళ దగ్గర నుంచి పువ్వుల దండలు లాక్కున్నారట. పాపం ఈ బలవంతులతో యుద్ధం చేయలేక పూలవాళ్ళు పట్టుకుపోండి అన్నారట. అవి లాక్కుని మెడలో వేసుకున్నారు. ఈ విషయం జరాసంధుడికి తెలిసింది. వాళ్ళని ముగ్గురిని పిలిపించి, మహాత్ములారా, నాకు బ్రాహ్మణులు అంటే గౌరవం, మీరు అడిగితే పూల దండలేమిటి, పూల దుకాణాలేంటి, ఏకంగా ఉద్యానాల్లో పూలే మీకు ఇప్పిస్తాను, అటువంటిది మా నగరంలో ప్రవేశించారట, నేను విన్నదాన్ని బట్టి రహస్యంగా భేరులు పగలగొట్టారని కూడా విన్నాను, పువ్వుల దుకాణాల్లో చొరబడి పువ్వులు అపహరించారట, కారణం ఏమిటనగా, జరాసంధ, బ్రాహ్మణులు ఏదైనా అడిగితే ఇస్తానంటున్నావు, మాకు యుద్ధభిక్ష పెట్టు అన్నాడు కృష్ణుడు. అదేం పెద్ద కష్టం కాదు, కానీ అసలు యుద్ధభిక్ష మీకెందుకు అన్నాడు మళ్ళీ వాడు. మేము నిజంగా విప్రులం కావు, నేను కృష్ణుణ్ణి, ఈతడు భీముడు, ఈతడు అర్జునుడు. భేరీలు నీకు హెచ్చరిక చేస్తాయి, హెచ్చరిక చేస్తే నీకు మెలకు వస్తుంది, మెలకు వచ్చినప్పుడు నీతో యుద్ధం చేస్తే నేను చంపడం కష్టం, అందుకే నీకు అసలు హెచ్చరిక లేకుండా చేయడానికి భేరీలు పగలగొట్టించాను, కాబట్టి నీకున్న వరాల్లో ఒక వరం పోయింది. ఇక రెండవది, పూల దుకాణాల్లో పువ్వులు ఎవరైనా బలాత్కారంగా అపహరిస్తే ఆ అపహరించిన వాళ్ళ వల్ల నీకు గండమని కూడా నీకు జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకోసం కూడా మేము పువ్వులు అపహరించాం, పైగా పువ్వులలో లక్ష్మి ఉంటుంది, పువ్వులలో సంపద ఉంటుంది, అందుకే భగవంతునికి పువ్వులు సమర్పించాలి, ఈ కారణం చేత పువ్వులు అపహరించాం, ఇప్పుడు మాతో యుద్ధం చేస్తావు అనగానే జరాసంధుడు పక్కపక్కనవ్వాడు. నువ్వు ఒకసారి నా చేతిలో ఓడి పారిపోయావు, కాబట్టి నీతో యుద్ధం చేయను. ఈ అర్జునుడు మంచి శక్తి కలిగిన వాడు, కానీ జబ్బలు కొంచెం లేతగా అనిపిస్తున్నాయి, కాబట్టి వాడితో యుద్ధం చేయడం కూడా బాగుండదు. ఇక ఈ భీముడు కొంచెం దిట్టంగా నాకుతో యుద్ధం చేయడానికి బాగా పనికొస్తాడు, భలే ఉంది వాడి శరీరం, వజ్రంలో ఉంది, అతనితో యుద్ధం చేస్తానన్నాడు. రేపే యుద్ధానికి ముహూర్తం అనగానే ఆ రాత్రికి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు వాడు. జరాసంధుడికి ఎందుకు అనుమానం వచ్చిందండో, తన కొడుకు పేరు సహదేవుడు, మగధ దేశానికి సంబంధించిన వాడు గనక గుర్తింపు కోసం మాగధ సహదేవుడు అంటారు అతన్ని. జరాసంధుడి కొడుకు కూడా సహదేవుడే, అందుకని అతన్ని మాగధ సహదేవుడు అంటారు. వాడికి పట్టాభిషేకం చేశాడు. ఇంత పూర్వం ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కొడుకు పట్టాభిషేకం చేయలేదు, ఇప్పుడు ఇక వెనక్కి రానేమో అనే అనుమానం వచ్చిందనమాట దీన్ని బట్టి, అందుకే పట్టాభిషిక్తుని చేశాడట. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యము ఆనందం కలిగించే విషయం ఏంటంటే, శిశుపాలుడి కొడుకు పేరు దృష్టకేతువు. ఏమిటి దృష్టకేతువు? దృష్టకేతుశ్చేకితానహ అని మనకి భగవద్గీతలో ప్రారంభంలో చెప్పిన దృష్టకేతువు శిశుపాలుడి కొడుకు. శిశుపాలుడిని చంపాడు, దృష్టకేతువుని రాజుని చేశాడు కృష్ణుడు. ఆ దృష్టకేతువు కృష్ణుడి మీద పరమభక్తితో కృష్ణుడు ఏం చెబితే అది విన్నాడు. మహాభారత యుద్ధంలో పాండవుల తరపున పాల్గొన్నాడు, మా నాన్నని చంపామని కక్ష పెట్టుకోలేదు. అలాగే జరాసంధుడిని చంపాడు, అతని కొడుకు మాగధ సహదేవుడిని ఏమో రాజుని చేశాడు, వాడు కూడా పాండవులకి సాయంగా యుద్ధానికి వచ్చాడు. వాళ్ళు కూడా మా నాన్నని చంపేవారిని ద్వేషం పెట్టుకోక కృష్ణుడి మాట విన్నారు, అందుకే వాళ్ళ వంశాలు తరించాయి. కానీ కొంతమంది కృష్ణుడు ఎంత ఉపకారం చేసినా పట్టించుకోలేదు. అందులో ఒకడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు. నరకాసురుడు తెచ్చాక భగదత్తుడికి వైష్ణవాస్త్రం ఇస్తే వాడు కృష్ణుడి మీద ద్వేషంతో పాండురాజు స్నేహితుడై ఉండి కూడా పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి వైపు వెళ్ళాడు, సర్వనాశనమై తెచ్చాడు. కాబట్టి భక్తులు ఈ లౌకికమైనటువంటి విరోధాలను దేన్ని పాటించరు, అభక్తులు బంధుత్వం కూడా పట్టించుకోరు. ఇక 27 రోజులు యుద్ధం జరిగింది చండి. ఎవరికి? జరాసంధుడికి, భీముడికి. ముందు గదలతో యుద్ధం చేశారు. ధిక్కారంబులు చరణ ధభక్కారంబులు, ఏం పద్యాలండి, ఒక్కొక్కళ్ళు ఒకడు ధిక్కరించుకున్నారు, నే నువ్వెంత నువ్వెంత అన్నారు. కాళ్లతో వెనక్కి ముందుకి వస్తుంటే కాళ్ళ చప్పుళ్ళు మారుమోగిపోయాయట, ఢామ్ ఢామ్ అని కిందకు దూకేవారన్నమాట. గదల్ని పెణిల్ కణిలు అని ఒకదాని ఒకటి కొట్టుకున్నారు. అలా 27 రోజులు యుద్ధం చేశాక గదలు విరిగిపోయాయి. ఇప్పుడు మల్ల యుద్ధం మొదలెట్టారు. ఈ 27వ రోజు యుద్ధం అయ్యాక కృష్ణ వీడు దొంపదేగా వీడితో ఎంతసేపు యుద్ధం చేసినా వాడి శరీరం ఏం అవ్వడం లేదేటి, నా గదాగతానికి చావట్లేదేమిటన్నట్ట. రేపు చెప్తానులే ప్రస్తుతానికి చెప్పనన్నాడు ఆయన. ఆ మరునాడు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీముడు విజృంభించేసి వాడి కుడికాలు మీద తన కుడికాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కి రెండో కాలు పుచ్చుకుని తేగలు చీల్చినట్టుగా చీల్చి పారేశాడు కింద. వెంటనే ఆ రెండు అవయవాలు మళ్ళీ అతుక్కుపోయాయి. ఇలా రెండు కింద చీల్చి పారేయగానే ఇటు నుంచి ఈ రెండు అవయవాలు అలా కదులుతూ వచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చి అతుక్కున్నాయి. ఇది ఎక్కడ కూడవండి, చీల్చి పారేస్తే మళ్ళీ అతుక్కుంటున్నాయి అని మళ్ళీ వాడి మీద పడి కాలి మీద కాలు పెట్టి ఒక తొక్కు తొక్కి కర్రన ఎండిపోయిన కట్టి కూడా చీల్చడం అలాగా నాలిక పెద్ద చీల్చేటట్టుగా చీల్చి అవతల పారేశాడు. మళ్ళీ అతుక్కున్నాయి. అప్పుడు కృష్ణుడు, నాయన ఇది కాదురా అని సైగ చేసేట. ఏమని, ఒక పక్కన ఒక గడ్డిపరక ఉంది, ఆ గడ్డిపరక తీసి, అంటే చెప్పడానికి లేదు అక్కడ, అందుకని ఆ గడ్డిపరకని ఇలా చీల్చి ఇలా అన్నాడు. అంటే ఈ పెడ ఇటు వేయి అతుక్కో అని. ఓ కృష్ణ, ఈ విషయం నువ్వు 27 డేస్ ముందే చెప్పుంటే బాగుండేది కదా, ఎంతకాలం చేసావు అన్నట్టు. కానీ వెంటనే వాడి కాలు మీద కాలేసి మళ్ళీ ఒక తొక్కు తొక్కి చెర్ర చీల్చి ఈసారి ఈ పెడ ఇటు వేశాడు. ఈ రెండు దగ్గరకు వస్తే అతుక్కోవడానికి లేదు ఇప్పుడు. ఎందుకని, ఈ రెండు సక్రమంగా ఉంటే అతుక్కుంటాయి పెడలు. ఈ రెండు చీల్చి ఇటు అస్తవ్యస్తంగా వేగానే కొట్టుకుని ప్రాణం పోయింది. అప్పుడు భీముడు దగ్గరకు వచ్చి ఏమిటి చమత్కారం అన్నాడు. అయితే చెబుతున్నాను విను, పూర్వం ఈ మగధ దేశాన్ని, మగధ అంటే ఇప్పుడు బీహార్, ఈ గిరివ్రజపురాన్ని పాట్నా అంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దానికి చాలా పేర్లు, రాజగృహము గిరివ్రజము అని కూడా పేరు అన్నమాట. చాలా గొప్పపురం. మగధ దేశానికి బృహద్రథుడని ఒక రాజు ఉన్నాడు. ఈ బృహద్రథ మహారాజు గారికి చాలా కాలం పిల్లలు లేరు. ఒకరోజున ఆయన ఒక మహర్షిని పట్టుకున్నాడు. దీర్ఘతముడు, దీర్ఘకేశుడు అని కూడా రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆ మహర్షిని కాళ్ళు పట్టుకుని సేవించి, పిల్లలు లేరండి, నాకు ఇద్దరు భార్యలు, ఇద్దరికీ సంతానం లేరు, రక్షించండి అనగా ఆయన తన తపశ్శక్తితో ఒక పండును సృష్టించాడు. ఈ పండు నీ భార్య తింటే ఆమెకు పిల్లవాడు పుడతాడన్నట్ట. భార్యలు అనలేదు ఆయన, భార్య తింటే అన్నాడు. ఈయన ఐ హ్యావ్ 2 వైవ్స్ ఇలాగా అనుకుని ఈయన బాగా ఆలోచించాడు. ఈ పండును రెండుగా కోసి ఇద్దరికి చెరువపేడా ఇచ్చాడు. వాళ్ళు తిన్నారు. అందుకే ఇద్దరికీ పురుడు వచ్చింది, చెరువపేడా పుట్టిందనమాట. ఈ తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఒక భాగం, కుడి భాగం ఒక ఆవిడికి, ఎడం భాగం ఒకడికి చొప్పున కొడుకులుగా పుట్టారు. అయ్యయ్యో, పండు కింద కాకుండా పెడలు చేసి కోసి తినడం వల్ల ఇంత ప్రమాదం వచ్చింది, ఈ పెడలు ఏం చేసుకుంటాం దిక్కుమాలిన అవయవాలు అని ఆయన ఏం చేశాడు, వీటిని తీసుకెళ్ళి ఊరవతల రత్సగమి అని ఉండేది పూర్వం, అవే ఇప్పుడు మనం ఇప్పటికి కూడా చూస్తారు చాలా చోట్ల ఊళ్ళల్లో, కంకాళమ్మ, అవేవో రేణుకా మాత, మారెమ్మ, మావుళ్ళమ్మ, ఇటువంటి గుళ్ళు ఉంటాయి. అక్కడ రాయి పెడతారు బలిస్తంభం కోసం. ఆ రాయి పక్కన అమ్మవారి గుళ్ళు ఉంటాయి. అవి ఊరికి పొలిమేరలు ఆ రోజుల్లో. ఆ పొలిమేర దగ్గర బలి కింద ఈ పెడలు విసిరేసేట అక్కడికి. అక్కడ పూర్వం తప్పనిసరిగా నగరంలోకి అడుగు పెట్టేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవార్లకి, క్షుద్రదేవతలకి ఆహారాలు పెట్టేవారు. ఆ దేవతలు నచ్చించినంతకాలం ఊళ్ళోవాడు చాలా బాగుపడ్డారండి. ఇప్పుడు మనకి తెలివితేటలు పెరిగిపోయి ఎక్కడికక్కడ గ్రామ దేవతలను పూజించటం లేదు, వాటికి జాతరలు లేవు, అందుకే ఇలా రోగాలు వచ్చి పడుతున్నాయి, కరోనాలు ఇంకోటిని. వాటిని కూడా పూజించాలట, వాటికి కూడా శక్తి ఉంది. ఆ వాటికి కొన్ని పరిమిత శక్తులు ఉన్నాయి, తప్పక వాటికి ధారలు పోయటం, వాటికి నివేదనలు చేయటం, ఇవన్నీ చెయ్యాలి, కుంభాలు పోయటం చెయ్యాలి. కొన్ని చోట్ల చేస్తున్న చోట బాగున్నారు. ఈ గ్రామదేవతకి ఒక సహాయకురాలు ఉంది, దాని పేరు జర, ఒక ముసలి రాక్షసి, అందుకే జర అన్నారు దాన్ని. మహామహిమ కలిగిన ముసలి రాక్షసి అది. ప్రతిదినము ఈ రత్సబండ దగ్గర, క్షుద్రదేవత దగ్గర కొంత కుంభం పోస్తూ ఉండడం, ఆ ఊళ్ళో వాళ్ళు ఆ కుంభం తినడం దానికి అలవాటు. ఊళ్ళో వాళ్ళు నైవేద్యంగా అన్నపురాశి పోసేవారు, లేదా ఏవో బలులు ఇచ్చేవారు, అవి తింటూ పోతూ ఉండేది అది. ఈ పూట అక్కడికి వచ్చి చూస్తే ఈ రెండు పెడలు కనబడ్డాయి. ఈ పెడలు పుచ్చుకుని తిందామని దగ్గరికి పెట్టేసరికి టక్కున అతుక్కుపోయింది అది. ఓహో, ఇందులో ఇంత చమత్కారం ఉందా, వీడెవడో ప్రాణం ఉన్నవాడే, పొరపాటున రెండుగా చీల్చబడ్డాడు అనుకుని ఈ పిల్లవాడిని పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. బృహద్రథ, బహుశ నీవు పండుని రెండుగా చీల్చి నీ భార్యలకు ఇచ్చుంటావు, అందుకే భార్యలు పెడల్ని కన్నారు. ఈ పెడల్ని నేను దగ్గరికి తీసుకోగానే అతుక్కుపోయాయి. వీడిని ఎవరు చీల్చినా ఆ పెడలు అలా దగ్గరుంటే మళ్ళీ అతుక్కుంటాయి. వీడికి అంత శక్తి ఉంది. ఈ నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ బతికాడు నీకు దక్కాడు అనగానే నువ్వు రాక్షసువి కదే బాబు, నా పాలెడి దేవతో చచ్చిపోయాడు అనుకున్న నా కొడుకుని సంధించావు. జరా నీ చేత సంధింపబడిన అతికించబడిన ఈ కొడుకు నీ పేరు మీదుగా జరాసంధుడు అని పిలువబడతాడు అన్నాడు. అప్పటి నుంచి జరాసంధుడు అని పేరు వచ్చింది. జరయా సంధిత ఇది జరాసంధ, దాని చేత దగ్గరికి చేర్చబడి అతికించబడినవాడు అనమాట. అందుకని జరాసంధుడయ్యాట. అలా జరాసంధుడయ్యి ఆ రోజు నుంచి ఆ నగరవాసులందరి పూజలు ఆవిడ కూడా అందుకుందండి. జరాసంధుడు బతికాక ఊళ్ళో వాళ్ళు రోజు ఆవిడకి నైవేద్యాలు పెట్టేవారట, కుంభాలు కుంభాలు పోసేవారట. మంచి కళ్ళు అంటే దానికి ఇష్టం అంట, తాటి కళ్ళు పుల్ల కళ్ళు కూడా పోసేవారట ఫుల్గా. ఈ విధంగా అందుకుంటూ ఉండేది. ఇది కృష్ణుడు చెప్పి అందువల్లే వాడిని ఇలా చీలిస్తే మళ్ళీ ఆ పెడలు పక్కనే ఉంటే అవి అతుక్కుపోతాయి. అదే అపసవ్యం చేస్తే మాత్రం ఇక ఆ ప్రాణం వెంటనే పోతుంది, వాడు అతుక్కోడు. అందుకే నీకు ఆ సలహా ఇచ్చాను అని చెప్పి వాడి పెడల్ని తీసుకెళ్ళి దహనం చేయించేసి మళ్ళీ అక్కడ ఉంటే ఎవడన్నా ఇవాళగా రేపైనా ఇంకేమన్నా మంత్రం వేసి అతికించే ప్రమాదం ఉంది. అందుకని తక్షణం దహన సంస్కారం చేయించి సహదేవుణ్ణి భవిష్యత్తులో రాజసూయ యాగం జరుగుతుంది రమ్మని ఆ మాగధ సహదేవుణ్ణి చెప్పి ఈ విధంగా విజయం పొంది శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు. తదనంతరం మహారాజైన ధర్మరాజు గారి చేత పరమ పవిత్ర రాజసూయాగం చేశాడు. ఆ రాజసూయాగంలోనే శిశుపాల వధ జరిగింది అని పరీక్షిత్తుతో సుకుడు అనగానే ఆ కథ ఏమిటి కమామిషి ఏమిటి అన్నాడు. ఆ విశేషాలన్నీ రేపు ఆరో రోజు కార్యక్రమంలో చెప్పుకుంటే ఇంకా చాలా అద్భుతమైన ఉన్నాయండి. బలరాముడి తీర్థయాత్రలు ఉన్నాయి, శిశుపాల వధ, పౌండ్రక వాసుదేవుడు సాల్వుడు అనేవాడిని చంపడం, తర్వాత విదూరధుణ్ణి చంపడం, శ్రీకృష్ణ పరమాత్ముని సోదరుడైన బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళిన ఐమిశారణ్యం వెళ్ళడం, ఇటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పూర్తవుతాయి అన్నమాట.